గుడ్ ఈవినింగ్ ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ క్రిస్మస్ సమయంలో మీరంతా కూడా మీ గృహాలలో దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నారని నేను భావిస్తాను. ఈ క్రిస్మస్ సందర్భంగా మనము క్రిస్మస్ సిరీస్ను చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా మొట్టమొదట క్రిస్మస్ పరిచయము అనేటువంటిది మనం చూచాం. తర్వాత ఎలిజబెత్ జకరియాల గురించి మనం చూచాం. తర్వాత మరియకు దూత ప్రత్యక్షమాటం గురించి చూచాం. తర్వాత మరియా ఎలిజబెత్ను దర్శించటం గురించి చూచాం. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చు యోహాను జననం గురించి చూచాం. తర్వాత యోసేపుకు దూత ప్రత్యక్షమవటం గురించి మనం చూచాం. ఆ తర్వాత యేసు యొక్క జననం గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు గొల్లలు యేసును దర్శించుటం గురించి చూడబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 2:8-17 వరకు వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలనియు తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయచు తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు చదువుబడినటువంటి భాగము మనకందరికీ పరిచయమైనటువంటిదే. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించిన సమయములో గొల్లలు ఆయనను దర్శించినట్లు, తర్వాత జ్ఞానులు కూడా దర్శించినట్లుగా మనకు తెలుసు. అయితే ఈ దినమందు మనము గొల్లలు యేసు ప్రభువును దర్శించినటువంటి ఆ యొక్క ఘట్టమును గురించి చదువుకోబోతున్నాము. మనం చదివినటువంటి భాగంలో 8-9 వచనాల్లో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దూత గొల్లలను దర్శించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మునుపు మనము చూసినటువంటి ఈ క్రిస్మస్ సిరీస్కు సంబంధించినటువంటి వాక్య భాగాలలో దూత మొదటగా జకరియాను, తర్వాత మరియను, ఆ తర్వాత యోసేపును, ఇప్పుడు గొల్లలను దర్శిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వీరిలో మొదటి ముగ్గురిని మానసికంగా సిద్ధపరిచేందుకు దూత వారిని దర్శించింది. ఎందుకంటే వారు మానసికంగా సిద్ధపరచబడవలసి ఉంది. ఎందుకంటే వాళ్ళు చూడబోయేటువంటి విషయాలు అవి సామాన్యమైనటువంటివి కావు. కొందరికి మునుపెన్నడూ జరిగినటువంటివి అయినట్లయితే ఎలిజబెత్ జకరియాలకు మాత్రము అంతకుముందు అబ్రహాముకు జరిగినటువంటి ఆ సందర్భంలో తప్ప ఆ తర్వాత ఎప్పుడైనా రేరుగా దేవుడు ఎవరినైనా కనికరిస్తే వారికి అవన్నీ జరిగినాయేమో తెలియదు. కానీ వ్రాయబడినటువంటి విషయాల నుండి మనకు తెలిసేటువంటిది ఏంటంటే, జకరియా ఎలిజబెత్ విషయములలో వారికి ముందున్నటువంటి అబ్రహాము శారా విషయములో అది నెరవేర్చబడినట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే యోసేపు మరియ విషయములో మాత్రము కన్య గర్భవతి అయి కుమారుని కంఠం అనేటువంటిది అంతకుముందు అన్నట్టు కూడా జరగలేదు. అందువలన వారు ముగ్గురు కూడాను మానసికంగా మొట్టమొదట సిద్ధపరచబడవలసి ఉండినది. అందునిమిత్తమై దేవాది దేవుడు తన దూతను పంపి వారికి ఈ దూత ప్రత్యక్షమై వారిని మానసికంగా సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొల్లలకు దూత దర్శనమిచ్చినటువంటిది ఎందుకంటే సువర్తమానమును తెలియజేసేందుకు దర్శనమిచ్చింది. సువర్తమానము మొట్టమొదటగా తెలియజేయబడినటువంటిది ఈ గొల్లలకు తెలియజేయబడినది అని మాకు ఇక్కడ తెలుస్తూ ఉన్నది. వెంటనే జరిగినటువంటి విషయం ఏంటంటే పరలోక సైన్య సమూహము దూతతో కలిసి ఆకాశములో స్తుతి చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే దూత కనబడి వారికి తెలియజేయవలసినటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమును తెలియజేసిన తర్వాత, అంటే యేసు పుట్టబోతున్నాడు అని ఆనవాలు గురించి చెప్పటం ఇదంతా చెప్పిన తర్వాత దూతతో కలిసి పరలోక సైన్య సమూహము అక్కడ దేవుణ్ణి స్తుతించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనం ఇప్పుడు చదువుబోయేటువంటి భాగంలో మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే గొల్లలు కూడా తాము భూమిపై యేసు యొక్క జననం గురించి మొదటగా స్తుతించినటువంటి వారుగా మనకు కనబడుతూ ఉంటారు. అంటే యేసును దర్శించినటువంటి గొల్లలు తాము భూమిపై యేసును గురించి మొట్టమొదటిగా స్తుతించిన వారుగా మనకి కనబడతారు. ఇక 10 నుండి 12 వచనాల వరకు మనం చదివినట్లయితే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దూతను చూచినటువంటి గొల్లలు మిక్కిలి భయపడిరి అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా భయపడినటువంటి గొల్లలతో దూత చెప్పినటువంటి మాటలు ఏంటంటే మొట్టమొదటిది భయపడకుడి అని చెప్తూ ఉన్నది. ఈ భయపడకుడి అనేటువంటి మాట దూత దర్శించినటువంటి జకరియాతోనూ చెప్పింది, మరియతోనూ చెప్పింది, యోసేపుతో కూడా చెప్పింది, ఇప్పుడు ప్రస్తుతం చివరిగా గొల్లలతో చెప్తూ ఉన్నది. కాబట్టి దూత ప్రత్యక్షమైనటువంటి ప్రతి ఒక్కరు కూడాను భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దూత మొట్టమొదటిగా అందరితోనూ చెప్పినటువంటి మాట ఏంటంటే భయపడవద్దు అనేటువంటి మాటను చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఒక్కొక్కరు భయపడినప్పుడు ఉన్న ప్రదేశాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు. అయితే ఇక్కడ గొల్లల గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే మిక్కిలి భయపడిరి అని వ్రాయబడి ఉన్నది. అంటే వారు మిగతా వాళ్ళతో పోల్చినట్లయితే వారు ఇంకా ఎక్కువగా భయపడ్డారని దాని యొక్క అర్థం మనం చెప్పుకోవచ్చు. ఇక దూత రెండవ మాటగా ఏం చెప్తున్నది అంటే మొట్టమొదటిగా భయపడకూడని చెప్పినటువంటి ఆ యొక్క దూత ఇప్పుడు రెండవ మాటగా ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు చెప్పబడినవి. ఈ చెప్పబోయేటువంటి వార్త ప్రజలందరికీ కలగబోయేటువంటి మహాసంతోషకరమైనటువంటిది, అంటే ప్రజలందరికీ సంబంధించినటువంటిది అనేటువంటిది. రెండవది ఏంటంటే మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము ఇది ఎలాంటిది, ఇది ఏమిటి అనేటువంటిది చెప్తూ ఉన్నది. ఈ సువర్తమానమును దూత మనుషులందరిలో మొట్టమొదటిగా పామరులైనటువంటి గొల్లలకు తెలియజేయటం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. లోకములో గొప్పవారెంతో మంది ఉన్నారు, ప్రమీణులైనటువంటి వారెంతో మంది ఉన్నారు, విద్య నేర్చినటువంటి వారెంతో మంది ఉన్నారు, పండితులెంతో మంది ఉన్నారు, అయినప్పటికీ దేవుడు పామరులైనటువంటి ఈ గొర్రెలకు మొట్టమొదటిగా తన యొక్క సువర్తమానమును దూత ద్వారా తెలియజేయాలని నిర్ణయించి ఆ విధంగా చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు గొర్రెలను కాసే దావీదును తన ప్రజల మీద ఏలేటువంటి రాజుగా నియమించి తన కుమారుడైన యేసుక్రీస్తును ఆ గోత్రములో జన్మింపజేశాడు. ఇక యేసు యొక్క శిష్యులలో ఎక్కువ మంది జాలర్లే. ఈ మూడు విషయాల్ని మనం గమనించినట్లయితే గొర్రెలను కాసేటువంటి దావీదును రాజుగా దేవుడు నియమించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, యేసుక్రీస్తును ఈ దావీదు యొక్క గోత్రములోనే జన్మించేలా చేసి తనను లోకమునంతటిని సర్వకాలము ఎలనై ఉన్నటువంటి రాజుగా నియమించబోతున్నాడు. ఇక మూడవది, యేసు యొక్క శిష్యులలో ఎక్కువ మంది జాలర్లైనటువంటి వారే. కాబట్టి ఈ మూడు విషయాల్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలు అనేటువంటివి, అవి పనిచేసేటువంటి విధానం అనేటువంటిది మనుషుల ప్రణాళికలకు, అవి పనిచేసేటువంటి విధానానికి బహుభిన్నంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఈ లోకము గనులుగా ఎంచేటువంటి వారిని కాక గణహీనులుగా ఎంచేటువంటి వారికి మొదటిగా ఈ సువార్త మనము తెలియజేసి వారు ఈ క్రీస్తు యొక్క పుట్టుకను గురించినటువంటి మొదటి సువార్తికులుగా ఉండునట్లు నియమించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎందుకంటే 17వ వచనంలో మనం చూసినట్లయితే వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే వీళ్ళకి సువార్త మనం తెలిసిన తర్వాత వీరు వెళ్ళారు, యేసుక్రీస్తును దర్శించారు, ఆయనను చూచిన తర్వాత సంతోష భరితులై అత్యానంద భరితులై వారు ఈ యొక్క విషయాలని గురించి, దూత తమతో చెప్పిన విషయాలని గురించి, తాము చూచినటువంటి విషయాలని గురించి లోకమునకు తెలియజేసేటువంటి మొట్టమొదటి సువార్తికులుగా ఉండునట్లుగా ఈ గొల్లలను దేవుడు ఎంచుకుని ఉన్నాడు. దీనిని మనం చూచినట్లయితే ఒక విషయమును మనం గమనించవచ్చు. దేవుడు మనలను ఎంచుకునగలడా? నేను చిన్నవాడిని, నాకు విద్య లేదు, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను చదువుకొనటువంటి వాడిని, కాబట్టి దేవుడు నన్ను వాడుకొనగలడా అని అనేక మంది సందేహించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి పరిస్థితి గురించి ఆలోచిస్తూ దేవుడు నన్ను వాడుకోలేడు, నాకంటే గనులైనటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు, వారిని దేవుడు వాడుకుంటాడు అని అనేక సార్లు మనము అనుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉండేటువంటి వారం గాను, కనిపెట్టేటువంటి వారం గాను దేవుడు ఎవరినైనా నువ్వు వాడుకొనగలడనేటువంటి ఆ యొక్క విషయాన్ని పక్కకు పెట్టేసి మనలను మనము తగని వారము అని ఎంచుకుంటూ దేవుని క్రియ మన ద్వారా ప్రత్యక్షపరచబడకుండా మనలను మనమే కిందికి నెట్టేసుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. దేవుడు ఎవరినైనా వాడుకొనగలడు. తన సృష్టి యావత్తును దేవుడు తన మహిమ కొరకు వాడుకొనగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఒక గాడిద యొక్క నోరు తెరచి ఒక ప్రవక్తకు బుద్ధి నేర్పేందుకు వాడుకొని ఉన్నాడు. అదేవిధంగా కాకి ఆజ్ఞ ఇచ్చి తన ప్రవక్తను పోషించే విధంగా దేవుడు ఆ కాకిని వాడుకొని ఉన్నాడు. ఈ విధముగా దేవుడు దేనినైనాను ఎప్పుడైనాను తన పని నిమిత్తమై వాడుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఎవరును నేను తగినటువంటి వాడను కాను అనేటువంటి ఆ యొక్క ఉద్దేశంలో ఎప్పుడూ ఉండకూడదు. నిన్ను వాడుకునేటువంటి రీతి దేవునికి తెలుసు. నీకున్నటువంటి తలాంతులు దేవునికి తెలుసు. అవసరమైతే నీకు లేని తలాంతులను అప్పటికప్పుడు దేవుడు అనుగ్రహించి దేవుడు నీ ద్వారా క్రియ చేయగలిగించినటువంటి సమర్థుడై ఉండగలడు. కాబట్టి మనం గనక దేవుని యొక్క చిత్తంలో ఉండినట్లయితే, దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా పరులమై జీవించినట్లయితే, దేవునికి ఇష్టలమై మనం బ్రతికినట్లయితే దేవుడు మనలను వాడుకొనగలిగినటువంటి వాడై ఉంటాడు. అయితే దేవుడు వాడుకొనటం వలన మనము గర్విష్ఠులమైపోయి మనము మన శక్తి సామర్థ్యముల చొప్పున వాటిని చేయగలుగుతున్నామని, మనము గొప్పవారిము గనుక దేవుడు మనలను వాడుకుంటున్నాడని, అనేకుల యొద్దకు మనం వెళ్ళగలుగుతున్నామని మనం భావించినట్లయితే దేవుడు మనలను పక్కకు కూడా పెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి అన్ని విధములుగా మనము జాగ్రత్త పడి ఉండాలి. దేవుని యొక్క పనిలో మనము నిమగ్నమై ఉండాలి, వాడబడేటువంటి వాడమై ఉండాలి. అయితే ఆయన మనలను ఏ విధంగా వాడుకొనాలని ఆశిస్తున్నాడో ఆయన చిత్తమునకు మించి మన యొక్క తెలివితేటల వలనను, మన వాక్చాతుర్యం వలనను దేవుని సేవలో మనం వాడబడుతున్నామని మనం భావించుకున్నటువంటి వారమైనట్లయితే దేవుడు మనలను ఎంతటి వారమైనప్పటికీ మనలను పక్కకు పెట్టేటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ దూత గొల్లలకు తెలియజేసినటువంటి విషయములలో ఎవరు పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎవరి కోసం పుట్టారు, ఆ పుట్టినటువంటి ఆయన ఏమి చేయనై ఉన్నాడు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడా గొల్లలకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. 11వ వచనంలో చూసినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అక్కడ చెప్పబడినది. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ ఒక్క వచనంలోనే ఉన్నాయి. ఆ తర్వాత గొల్లలతో దూత చెప్పినటువంటిది ఏంటంటే ఆయనను గుర్తించేందుకు ఒక ఆనవాలను గురించి కూడా చెప్తూ ఉన్నది. ఈ ఆనవాలు ఆధారంగా గొల్లలు యేసును చూచి ఆయన యేసుక్రీస్తు అని కన్ఫర్మ్ చేసుకోగలిగారు. 12వ వచనమును మనం చూసినట్లయితే దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పినని అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీకు ఎవరైతే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట కనబడుతుందో ఆయనే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆ యొక్క సంకేతాన్ని ఆనవాలును తెలియజేస్తూ దూత వారికి ఆనవాలును చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దూత విద్య లేనటువంటి పామరులతో గొల్లలతో మాట్లాడుతూ యేసుక్రీస్తును గుర్తించేటువంటి ఆనవాలను గురించి చెప్తూ ఉన్నది. అయితే యేసును హృదయాంతరంగంలో ఎరిగిన వారిని గుర్తించేటువంటి ఆనవాలు కూడా ఉంది. ఆ ఆనవాళ్లు మనలో కనబడుతున్నాయా? మన జీవితంలో మనకు యేసు ఏమై ఉన్నాడో, యేసును హృదయంలో అంగీకరించిన వారిలో కలిగే మార్పును మనలను చూచిన ప్రజలు గుర్తించగలుగుతున్నారా? చాలామంది ఏమంటూ ఉంటారంటే నేను ప్రభువును అంగీకరించి ఇన్ని సంవత్సరములు అయినదండి, పలాని కూటానికి వెళ్ళానండి, పలాని ఆయన ప్రసంగించారు, ఆ తర్వాత నేను ప్రభువును అంగీకరించానండి అని చెప్పేటువంటి వారు అనేక మంది లోకంలో ఉంటుంటారు. అయితే వారి బ్రతుకును మనం గమనించినట్లయితే వారికి లోకస్తులకును ఏ విధమైనటువంటి తేడా అనేటువంటిది మనకు కనపడదు. లోకస్తులు ఎలా ఉన్నారో వీరు అలాగే ఉంటూ ఉంటారు. లోకస్తులు అబద్ధం ఆడుతూ ఉంటారు, వీళ్ళు అవసరం వచ్చినప్పుడు అబద్ధం ఆడితేనే ఉంటూ ఉంటారు. లోకస్తులు లంచాలు ఇస్తూ ఉంటారు, వీళ్ళు కూడాను అందరితో పాటు లంచాలు ఇచ్చేటువంటి వారుగానే ఉంటూ ఉంటారు. మిగిలినటువంటి పనులు లోకస్తులు ఎలా చేస్తున్నారో అన్ని పనులు వీళ్ళు చేసేటువంటి వారుగా కనపడుతూ ఉంటారు. మాటలోనైనను వారి యొక్క జీవన విధానములోనైనను వారికి వీరికి తేడా ఉన్నది అని మనుషులు గుర్తించేటువంటి విధంగా ఒక విశ్వాస లేకపోయినట్లయితే ఆ విశ్వాస యొక్క జీవితాన్ని మార్చుకునవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవునితో నీకు సరైనటువంటి సంబంధం ఉన్నప్పుడు, అది సన్నిహితంగా ఉన్నప్పుడు. నీవు దినదినము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించేటువంటి వాడవు గాను, వాక్యములో గడిపేటువంటి వాడవు గాను ఉన్నప్పుడు మాత్రమే దినదినము ఆయన యొక్క వెలుగులో నీ యొక్క హృదయమును సరిచూచుకుంటూ సరిచేసుకునేటువంటి వాడుగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతూ ఉంటుంది. లేకపోయినట్లయితే నీ పద్ధతులన్నీ, నీ మాటలన్నీ, నీ జీవితము అంతా కూడాను ఇతరులు ఎలా ఉన్నారో అదే విధంగా ఉంటూ ఉంటుంది. వారికి నీకు భేదం అనేటువంటిది ఏది ఉండదు. మరి ఆ విధంగా భేదం అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి వారు, మరి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి వారు గుర్తించగలుగుతున్నారా, గమనించగలుగుతున్నారా? కొంతమంది బయటకు వెళ్ళి ఎన్నో మాటలు చెప్పి వస్తూ ఉంటారు. బయట ఉన్నటువంటి వారికి కొంత భ్రమ కలిగించి వీరు భక్తి పరులని, వీరేదో విశ్వాసులని భ్రమ కలిగించేటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వీరి భక్తి అంతా కూడా ఇంట్లో కనపడాలి అసలైనటువంటి భక్తి. వీరు ప్రార్థించేటువంటి విధంగాను, వీరు పలికేటువంటి విధంగాను, వీరు చేసేటువంటి చెప్పేటువంటి విధంగాను వీరి యొక్క జీవితం అనేటువంటిది ఇంట్లో ఉండగలుగుతున్నదా, అది మనము జాగ్రత్తగా పరిశీలించుకోవలసి ఉంటున్నది. ఇక ఇప్పుడు 13వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవుని స్తోత్రము చేయుచుండెను అని 13-14 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. దూత గొల్లలకు వార్తను తెలియజేసి ముగించిన వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కలిసి దేవునికి స్తోత్రము చేయటం ప్రారంభించారు. ఇది గొల్లలు చూస్తూ ఉన్నారు. వారికి ఏం అర్థం కావటలేదు. ఎప్పుడు చూడలేదు వారు ఇటువంటిది. అయితే అంతమంది సైన్య సమూహము దూతతో కలిసి దేవునికి స్తోత్రం చేయటాన్ని వారు కళ్ళారా చూడగలుగుతూ ఉన్నారు. వారేమని స్తోత్రం చేస్తూ ఉన్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొదటగా దేవునికి మహిమ అని చెప్పబడింది. పరలోక ప్రార్థనలో కూడా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆయన నామము ఎటువంటిదో చెప్పబడుతూ ఉంటుంది. దేవుని యొక్క నామము అన్నిటికైనా పైగా ఉన్నటువంటి నామము. ఆ నామమునకు మ్యాచ్ అనేటువంటిది, సరిపోల్చదగినటువంటిది మరి ఒకటి ఏదీ లేదు. కాబట్టి ఆ నామమును గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది మొట్టమొదటిగా. ఆ తర్వాత ఆయనకి ఇష్టులైనటువంటి మనుషులకు ఏమి కలుగుతుందో చెప్పబడుతూ ఉన్నది. ఈ రెండు విషయాలు ఇక్కడ మనం గమనించాల్సి ఉన్నది. దేవుని యొక్క నామం అనేటువంటిది మొట్టమొదటిది. ఆ తర్వాత మనుషులకు, ఆయన యందు విశ్వసించినటువంటి వారికి, ఆయనకిష్టులైనటువంటి వారికి కలిగేటువంటి బెనిఫిట్ ఎలాంటిదో చెప్పబడుతూ ఉన్నది. మనం మనకి దేవుని మేలులు కావాలని కోరుకుంటూ ఉంటాం. అయితే మన జీవితంలోని అన్ని విషయాల్లో ఆయనకిష్టలమై జీవించడానికి మాత్రం ఇష్టపడేటువంటి వారంగా ఉండము. అలాంటప్పుడు ఆయనకిష్టులైనటువంటి వారంగా మనము ఉండలేము. ఎవరు ఆయనకి ఇష్టులైనటువంటి వారై ఉంటారంటే, ఆయన చిత్తం ఏమిటో గ్రహించి ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వారు దేవునికి ఇష్టులై ఉంటూ ఉంటారు. తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి పిల్లలు ఎవరు అని అంటే, వాళ్ళు చెప్పినట్లుగా వినేటువంటి బిడ్డలు, దాని ప్రకారం నడుచుకునేటువంటి బిడ్డల్ని వారు లైక్ చేస్తూ ఉంటారు మిగతా వారితో పోల్చినప్పుడు. ఎందుకనంటే వారు చెప్పేటువంటి మేలుకరమైనటువంటి మాటలు వారు వింటున్నారు. వారి నుండి తొందర అనేటువంటిది ఏమీ లేకుండా ఉన్నది. కాబట్టి తల్లిదండ్రులు అలాంటి పిల్లల్ని లైక్ చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అదేవిధంగా దేవునికి మనం ఇష్టమై ఉండాలని అంటే, దేవుడు చెప్పేటువంటి మాటల్ని ఆయన వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారంగా మనము ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి ఇష్టమై ఉండగలము. అలాంటి వారంగా మనము ఉండగలుగుతున్నామా? దేవునిని ఆరాధించటంలో దేవునిని స్తుతించుట అనేటువంటిది మొట్టమొదటి అంశం. మనము గుడికి వెళ్ళినప్పుడు పాటలు పాడతాం. పాటలు పాడటం అనేటువంటిది ఆయనను స్తుతించుటలో భాగమై ఉన్నది. సాధారణంగా ఇది దేవుని వాక్యాన్ని వినే ముందు జరుగుతుంది. పాటలు పాడటం ఇదంతా కూడాను అంటే దేవునిని స్తుతించటం అనేటువంటిది. అది మనము దేవునిని ఆరాధించేటువంటి ఆ యొక్క క్రమంలో మొట్టమొదటిగా ఉండవలసినటువంటి అంశమై ఉన్నది. దేవుని స్తుతించుట్లో మనం ఎలా ఉంటున్నాము? ఆయన గతంలో మన పట్ల చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ స్తుతించేటువంటి వారంగా ఉంటున్నామా? చాలామందికి దేవుడు ఎన్నో మేలులను చేస్తూ ఉంటాడు. వాటిని వారు గమనించేటువంటి వారుగా ఉండరు. వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసేటువంటి వారుగా, అవన్నీ కూడా ఏదో రొటీన్లో జరిగిపోతున్నాయండి, అందరికీ జరగట్లేదా, నాకు ఒక్కడికే జరుగుతున్నాయా, అవన్నీ రొటీన్లో అందరికీ జరుగుతున్నాయండి, దేవుడు వాటిని నా పట్ల ఏదో స్పెషల్గా చేసేడని అంటాకి లేదండి అని చెప్పేటువంటి దౌర్భాగ్యులు చాలామంది ఉంటుంటారు. అయితే వారికి ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రము అప్పుడు దేవుని దగ్గరికి హడావిడిగా వెళ్ళి అప్పటికప్పుడు దేవుడు వారికి సహాయం చేయాలని, వెంటనే వారికి మేలు చేసేయాలని, ఆ కష్టాన్ని తొలగించాలని కోరేటువంటి వారుగా చాలామంది ఉంటూ ఉంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినట్లు అయితే దానిని బట్టి దేవునిని దూషించేటువంటి మనుషులు కూడా అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే మనం గుర్తుంచుకోవలసినటువంటిది ఏమిటంటే, కష్టములు అనేటువంటివి, నష్టములు అనేటువంటివి అందరికీ వస్తూ ఉంటాయి. దేవునిని ఎరిగినటువంటి వారికి వస్తాయి, ఎరగనటువంటి వారికి కూడా ఉంటూ ఉంటాయి. అయితే దేవుని ఎరిగినటువంటి బిడ్డలు నేర్చుకునవలసినటువంటిది ఏంటంటే, ప్రతి దానిలోనూ దేవుడు మనము నేర్చుకునవలసినటువంటి ఒక అంశమును దానిలో ఉంచి ఉంటాడు. కొన్నిసార్లు ఇవి ఎలా ఉంటాయంటే చాలా కాలం జరిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఒక దినంతో ముగిసిపోయే కొన్ని అంశాలైతే కొంతకాలంతో ముగిసిపోయేటువంటివి కొన్ని ఉంటాయి. అయితే చాలా కాలం వరకు అవి మనం వెంటాడుతూ అవి మనకు చిరాకు కలిగించేటువంటివిగా, దేవుని మీద మనకున్నటువంటి నమ్మకాన్ని ప్రశ్నించేటువంటి విధంగా చేసేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాటిలో సహితము మనము దేవునికి నమ్మకస్తులమై ఉండి దేవుడు మనకు నేర్పించాలి అని అనుకునేటువంటి యొక్క అంశములను నేర్చుకునేటువంటి విధంగా మనం ఉండాలి. ఇప్పుడు 15-17 వచనాల వరకు చూసినట్లయితే, ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతం రండని ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ గొల్లలు ఏమంటున్నారంటే, దేవుడు దీనిని మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము దీనికి స్పందనగా బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొనిరని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆకాశంలో దూత కనపడటం అనేటువంటిది, దూత వారికి విషయాల్ని తెలియజేయటం అనేటువంటిది, ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహం అనేటువంటిది జతకూడి దేవుని స్తుతించుచు పాటలు పాడటం అనేటువంటిది వారు ఎన్నడూ చూచి ఉండలేదు. ఇంత సంబరమును చూచిన తర్వాత వారికి కలిగినటువంటి ఆ విద్య లేనటువంటి పామరులకు హృదయములో మనసులో కలిగినటువంటి ఆ తలంపు ఏంటంటే, ఇటువంటి విషయము మనకు కనబడినదంటే సాక్షాత్తు దేవుడే దీనిని మనకు తెలియజేయించి ఉన్నాడు. ఆయన మనకు ఈ విషయాన్ని తెలియజేయించినప్పుడు ఆయనకు మనము స్పందించేటువంటి విధం కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి ఈ విషయమును మనము కళ్ళారా వెళ్ళి అంతవరకు వెళ్ళి చూద్దాము రండి అని చెప్పుకొని వాళ్ళు నిర్ణయించుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మనకు ఈ యొక్క క్రిస్మస్ శిశువు లోకానికి రావటానికి కారణాన్ని దేవుడు చాలాసార్లు గతంలో తెలియజేయించి ఉండవచ్చు. అయితే మనం గొల్లల వలె దేవుడు మనకు తెలియజేయించిన సువార్త మనమునకు ప్రతిస్పందించి ఆయనను చూచేటువంటి వారంగాను స్వానుభవంలో ఎరిగినటువంటి వారంగాను ఉంటున్నామా? ఎన్నోసార్లు మనము ఈ యొక్క వాక్యమును విని ఉండవచ్చును, ఎన్నోసార్లు ఈ క్రిస్మస్ అనేటువంటివి మన జీవితంలో మనం చూచి ఉండవచ్చును. క్రిస్మస్ వస్తున్నది అని అనగానే ఈ యొక్క క్రిస్మస్ సందేశాలు అనేటువంటివి మనకు అన్ని చోట్ల అనేక మంది మనకు క్రీస్తు ఎందుకు పుట్టాడో చెప్పి ఉండవచ్చును, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఏమై వెళ్ళిపోయాడు అనేటువంటి ఈ విషయాలన్నీ కూడాను మనం అనేక పర్యాయములు విని ఉండవచ్చును. అయితే దేవుడు తెలియజేసినటువంటి ఈ యొక్క సువార్తమానమును, ఈ సువార్తను గురించి నీవును నేనును ఏమి చేస్తున్నాము అనేటువంటిది ఇప్పుడు ప్రశ్నగా ఉన్నది. విద్య లేనటువంటి పామరులకు ఒక్కసారి తెలియజేయబడినటువంటి ఆ యొక్క సువార్తమానం విని వారు వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం అంటే, బెత్లెహేం వరకు వారు వెళ్ళి చూద్దాము అనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. అది రాత్రి సమయము, ఆ సమయంలో గొర్రెల దగ్గర వారు ఉన్నారు. మరి గొర్రెల్ని ఎక్కడ పెట్టారో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఎవరికైనా అప్పగించారా లేకపోతే వాటిని అట్లా వదిలేసి వెళ్ళిపోయారా అనేటువంటిది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకున్నటువంటి ఆ యొక్క డెసిషన్ ఏంటంటే, రాత్రి సమయం అందే దేవుడు మనకు తెలియజేయించినప్పుడు వెంటనే మనము అంత దూరము వెళ్ళి చూడవలసి ఉన్నది అనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నారు. మరి మనం ఎలా ఉంటున్నాము? ఇన్నిసార్లు వాక్యం విన్నటువంటి, ఇంత సత్యమును తెలుసుకున్నటువంటి, ఇన్నిసార్లు సువార్త విన్నటువంటి మనము మన యొక్క ప్రతిస్పందన అనేటువంటిది ఎలా ఉంటున్నది మనము పరీక్షించుకునవలసి ఉన్నది. వారు త్వరగా వెళ్ళి అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మనలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశములను ఉపయోగించుకునేటువంటి ఆ యొక్క తొందర ఆ గొల్లల వలె మనకు ఉంటున్నదా? మనలో ఎన్నోసార్లు ఈ యొక్క సువార్త విన్నటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటాం. అయితే మనలో ఆ తొందరపాటు అనేటువంటిది ఏమీ లేదు. ఎన్నిసార్లు అయినా సరే వాక్యం వింటూ ఉంటాము, వెళ్ళిపోతూ ఉంటాము. ఎందుకని అంటే అది మా సాంప్రదాయం అండి. గుడికి వెళ్ళటం అనేటువంటిది చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేశారు కాబట్టి గుడికి ఆదివారం రాగానే బైబిల్ తీసుకుని వెళుతూ ఉంటాము, వినటం, అక్కడ చందా ఏదో వేయటం, ఆ తర్వాత నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోవటమేనండి, ఇదండి మేము చేసేటువంటిది అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కాదు కాదు, సువార్తను విన్న తర్వాత నీవు చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. అదేమిటంటే, నీవు దేవుడిని ఎడల చూపినటువంటి యొక్క ప్రేమను బట్టి ఆయన నీకు ఇచ్చినటువంటి అవకాశమును వాడుకునేటువంటి వాడవై నీవు ఉండవలసి ఉన్నది. గొల్లలు ఆ విధంగా అవకాశమును వాడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మనం దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలని వాడుకునేటువంటి వారంగా ఉంటున్నామా? ఇక తర్వాత అది శిశువును చూచే వరకు వారు విడిచిపెట్టలేదు. అంటే వాళ్ళు ఎక్కడికో ప్రయాణించి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు ఎక్కడో వేరే చోట ఎక్కడో ఉన్నారు. అక్కడి నుండి ప్రయాణం చేస్తూ వాళ్ళు బెత్లెహేం వరకు వెళ్ళవలసి వచ్చింది. ఈ సమయంలో కొండలు ఎన్ని ఎక్కవలసి వచ్చిందో, లోయలు ఎన్ని దిగవలసి వచ్చిందో, వాళ్ళకి ఎటువంటి దారి తెనులు తెలిసినటువంటి వారో తెలియనటువంటి వారో తెలియదు. ఎన్ని చోట్ల మజిలీలు చేయవలసి వచ్చిందో తెలీదు. ఈ మధ్యలో ఆహారం అనేటువంటిది వాళ్ళకి ఎక్కడ దొరికిందో తెలియదు. అయితే వీటన్నిటికీ కూడా తెగించినటువంటి వారై, వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం మనకు కట్టుబడినటువంటి వారై ముందుకు సాగినటువంటి వారుగా వారు ఉన్నారు. చివరకు యేసును చూసినటువంటి వారుగా కూడా వారు ఉన్నారు. ఇదే విధమైనటువంటి భక్తి జీవితం మనలో ఉంటున్నదా? చివరిగా వాళ్ళు స్వానుభవంలో ఎరిగినటువంటి దానిని ఇతరులతో పంచుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలామంది స్వానుభవంలో ఎరుగుతారు కానీ దానిని ఇతరులతో పంచుకునేటువంటి విషయంలో అంత యాక్టివ్గా ఉండేటువంటి వారుగా ఉండరు. దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉండవచ్చును. కానీ ఏది ఏమైనప్పటికీ నీవు స్వానుభవంలో దేవుని యొక్క కృపను చూసినటువంటి వాడవైనట్లయితే నీవు దానిని ఇతరులతో పంచుకొనటం అనేటువంటిది నీ భుజాల మీద దేవుడు ఉంచినటువంటి ఒక భారమై ఉన్నది. దానిని నీవు గుర్తెరిగినటువంటి వాడవే, దానిని నీవు నెరవేర్చేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. ఇక్కడ గొర్రెల కాపరులు దూత తమకు సువర్తమానము తెలియజేసినప్పుడు మొట్టమొదటిగా చేసినటువంటిది ఏంటంటే నమ్మారు. చెప్పగానే నమ్మవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఆకాశంలో దూత కనపడింది, అది రేర్ అకేషనే. కానీ దాన్ని నమ్మటం అనేటువంటిది మొట్టమొదటి వీరు చేసినటువంటిది. రెండవది, తెలియజేయబడినటువంటి వార్తను తమ స్వానుభవంలో ఎరుగాలని చెప్పి, అంటే యేసును స్వయంగా చూడాలని దూత చెప్పినటువంటిది ఏంటంటే బెత్లెహేములో యేసు జన్మించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఆ యొక్క వార్తను నమ్మటమే కాకుండా ఆ యేసును అంత దూరం వెళ్ళి తమ కళ్ళతో స్వయంగా చూచి వారు రావాలని అనుకున్నారు. ఆ విధంగా చేయటానికి నిర్ణయించుకున్నారు. తర్వాత మూడవది ఏంటంటే వారు త్వరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ తొందరపాటు అనేటువంటిది మనకు ఉండనే ఉండదు దేవుని యొక్క కార్యాల్లో. మిగతా అన్ని విషయాల్లో తొందరపడటం అనేటువంటిది ఉంటుంది. మన సొంత కార్యాలనైతే తొందరపడుతూ ఎప్పటికప్పుడు చేసుకునేటువంటి వారంగా ఉంటాము. ముందే ఏదైనా డిలేస్ ఉంటాయేమోనని చెప్పి అత్యంత జాగ్రత్తతోటి ఒక రెండు రోజుల ముందే మనం వెళ్ళవలసిన చోటకి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఏమి డిలేస్ కాకుండా ట్రాఫిక్ వలన కానీ మరో విధంగా కానీ ఏ విధమైన ఆటంకాలు అనేటువంటివి లేకుండా చూసుకుంటూ ఎంతో జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. అయితే దేవుని విషయాలు వచ్చేటప్పటికి మనకి అట్లాంటి తొందరపాటు అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ గొల్లలు తొందరపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే త్వరగా వెళ్ళాలి, ఇంత సువర్తమానము దేవుడే మనకు తెలియజేయించినాడు కాబట్టి తప్పనిసరిగా మనం వెళ్ళి చూడాలి అనేటువంటి ఆశ ఆ తొందరపాటు వాళ్ళలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత దాని కొరకై కష్టమునైనా నష్టమునైనా లెక్క చేయకుండా ప్రయాణించారు. ఎందుకంటే వీరెక్కడో ఉన్నారు, బెత్లెహేం వరకు వెళ్ళవలసి ఉన్నది. ఈ సమయంలో వారు కష్టాలను ఎదుర్కొని ఉంటారు, నష్టాన్ని చూచుంటారు. వాటిని వేటిని కూడాను వీరు లెక్క చేసినటువంటి వారు కాదు. వారికి ఎదురైనటువంటి పరీక్షలను ఎదిరించి నిలిచి కొనసాగినటువంటి వారుగా వారు ముందుకు సాగారు. ఆ తర్వాత దూత చెప్పిన ఆనవాలు గల శిశువును చూచు వరకు వారు విడిచిపెట్టలేదు, అదే విధంగా కొనసాగారు. చివరికి ఎప్పుడైతే దూత చెప్పిన ఆనవాలు కలిగినటువంటి ఆ శిశువును వారు చూచారో వారు అత్యానందభరితులైనారు. ఇవన్నీ కూడాను మన విశ్వాస జీవితంలో కూడా జరగవలసినటువంటి వేరే స్టెప్స్ అయి ఉన్నాయి. నమ్మటం అనేటువంటిది ఉండాలి, స్వానుభవములో ఎరగాలనేటువంటిది ఉండాలి, ఆశించేటువంటి వారంగా ఉండాలి, త్వరపడేటువంటి వారంగాను ఉండాలి, పరీక్షలను ఎదుర్కొనేటువంటి వారంగాను ఉండాలి, విడిచిపెట్టకుండా కొనసాగించేటువంటి వారంగాను మనము ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటున్నవా మనల్ని మనం పరీక్షించుకోవలసి ఉన్నది. 18వ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన జీవితంలో చేసే కార్యములను ఇతరులతో పంచుకుంటున్నప్పుడు అది వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. వారికి ఆశీర్వాదకరంగా ఉండటం మాత్రమే కాదు, మనలను ఆత్మలో ఎంతో పైకెత్తేటువంటిదిగా అది ఉంటూ ఉంటుంది. దేవుడు నీకు చేసినటువంటి మేలులను నీ వద్దనే దాచుకొనకుండా వాటిని గురించి ఇతరులతో పంచుకుంటున్నప్పుడు నిన్ను ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా నీవు ఎవరితో అయితే పంచుకున్నావో వారిని కూడా ఆత్మలో పైకెత్తేటువంటిదిగా, ఆత్మీయంగా వారికి సహాయం చేసేటువంటిదిగా ఉంటూ ఉన్నది. అయితే మొదటగా నీవు దేవుని యొక్క కృపలను పొందునట్లుగా ఆయన యొక్క కట్టడలను అనుసరించచ్చు, ఆయనకు విధేయుడివై జీవించేటువంటి వాడుగా నీవు ఉండవలసి ఉన్నది. తర్వాత 19-20 వచనములలో, అయితే మరి ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచచ్చు, స్తోత్రము చేయచ్చు, తిరిగి వెళ్ళిరి అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి మన పరిస్థితి ఏమిటి? మనం వాక్యమును వినేటువంటి వారంగా చాలాసార్లు ఉంటూ ఉంటాం, కానీ దేవుని యొక్క వాక్యము నిజమైనదని, అది సత్యమైనదని, అది నమ్మదగినదని, అది మన జీవితంలో పనిచేసేటువంటిదని, మనము అది ప్రాక్టికల్గా జరిగినటువంటి ఆ యొక్క అనుభవమును మన సొంత జీవితంలోనూ చూసినటువంటి వారంగా ఉండేందుకు ప్రయత్నించు. కష్టాలు అనేటువంటివి ఎదురైనప్పుడు, పరీక్షలు అయినటువంటివి ఎదురైనప్పుడు మన వాటి నుండి పక్కకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటాం, కానీ దేవుడు ఆ కష్టాల్లో మనకు నేర్పించనై ఉన్నటువంటిది తన యొక్క కృపలను, తన యొక్క గొప్పదనాన్ని ఆ కష్టాల ద్వారా నీకు నేర్పించనై ఉన్నటువంటి ఆ పాఠాలని నేర్చుకునేటువంటి వాడుగా నీవును నేనును అనేక సార్లు ఉండము. అవి నేర్చుకున్నట్లయితే నీ యొక్క స్వానుభవంలో దేవుని యొక్క కృపలు అనేటువంటివి అవి ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ నీవు తలపోసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించటం అనేటువంటిది ఆటోమేటిక్గా నీ యొక్క హృదయం నుండి రాగలదు. దేవుని విడుదల మనం నిజంగా అనుభవించినటువంటి వారమైతే మనం విన్నటువంటి వాటిని గురించి, కన్నటువంటి వాటిని గురించి దేవుని మహిమపరచకుండా, స్తోత్రము చేయకుండా ఉండలేము. నీవు నిజంగా దేవుని యొక్క కృపలను పొందినటువంటి వాడుగా ఉంటున్నావా? లేకపోతే ఎప్పుడో పొందానండి, ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నానండి, అవసరమైనప్పుడే దేవుని యొక్క సన్నిధి అండి, లేనప్పుడు నా యొక్క సొంత ఆలోచనలండి, నా యొక్క సొంత పద్ధతులండి, అవసరమైతే నేను దేవుడు అంటానండి, లేకపోతే లోకం యొక్క పద్ధతులండి, ఈ విధంగా అనేక మంది బ్రతుకులు ఉంటూ ఉంటాయి. ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు ఫలభరితంగా ఉండలేవు. నీవు దేవుని వాడవైనట్లయితే దేవునిలోనే నిలిచి ఉండవలసి ఉన్నది. నీవు లోకస్తుడు అయినట్లయితే లోకములో ఉండి నీ యొక్క పనులు నీవు చూసుకుంటూ మంచిది. కానీ దేవునిని, లోకమును, రెంటినీ ఒకేసారి నీవు అనుసరిస్తూ దేవుని వాడనని చెప్పుకునేటువంటి వాడుగా నువ్వు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు తన వారిని ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. తన బిడ్డలకు తాను నేర్పించేటువంటి పాఠములు వారు నేర్చుకునవలనని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. ఆయన చిత్తమునకు భిన్నముగా నీ ఇష్టానుసారంగా వెళుతూ నీవు భక్తి వేషమును వేసుకున్నటువంటి వాడవై భక్తి పరుడులాగా నటించినట్లయితే ఆ నటన కొంతకాలం నీకు పనిచేయవచ్చునేమో, కానీ ఆ తర్వాత నీవు సిగ్గును, అవమానమును పొందవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ దినమందు నీవును నేనును ఎలా ఉన్నాము? నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉన్నది? మనల్ని మనం పరీక్షించుకునవలసి ఉన్నది. విశ్వసించిన వారిగాను, త్వరపడే వారిగాను, మధ్యలో విడిచిపెట్టకుండా కొనసాగించి మన యొక్క స్వానుభవంలో దేవుని యొక్క కృపలను చూచేటువంటి వారంగాను, చూచిన పిమ్మట చూచిన వాటిని ఇతరులకు తెలియజేసేటువంటి సాక్షులంగాను ఉండేటువంటి వారంగా మనము ఉండగలుగుతున్నామా? మనలను మనం పరీక్షించుకునవలసినది. ఆ విధంగా పరీక్షించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడమైన తండ్రి, ఈ సాయంత్రం సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి గోలలైనటువంటి విద్యలైన పామరులకు నీవు దయచేసినటువంటి ఆ యొక్క ఆపర్చునిటీని వారు ఏ విధంగా వినియోగించుకున్నారో, వారు ఏ విధంగా ఎంత అత్యంత విలువైనటువంటిదని గ్రహించి ఉన్నారో, దానికి ప్రతిస్పందనగా వారు ఏమి చేయవలనని నిర్ణయించుకుని ఉన్నారో, ఎట్లు చేసి ఉన్నారో, వారికి చెప్పినటువంటి ఆనవాలు చొప్పున ఆశీస్సును చూచు వరకు వారెట్లు త్వరపడి పరీక్షలను, కష్టములను ఎదుర్కొని నిలచి నీకు సాక్షులై బ్రతుకుచు వారు విన్న వాటిని, కన్న వాటిని ఇతరులకు తెలియజేయచ్చు అత్యానంద భరితులై వారు లోకములోనికి వెళ్ళి భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి ప్రసంగికులుగా వారు ఏ విధంగా ఉండగలిగినారు నీ జన్మను గురించి తెలియజేస్తూ, ఆ విధంగా మేమును ఉండగలిగినట్లుగా మమ్మలను మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధిలో మమ్మలను స్థిరపరిచి మేము అటు ఇటు కదిలిపోయేటువంటి వారముగాను, మేము కష్టములు వచ్చినప్పుడు మాత్రమే నీ ఎద్దుకు వచ్చి మాకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు మాకు కనపడినటువంటి విధంగా ఉండేటువంటి యొక్క భ్రష్టమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోకుండా ఉన్నట్లుగా సహాయం చేయండి. క్రీస్తునామం వంద వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.